சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
31வது பேஜி 23வது ஸ்லோகம்.
சப்ரத்யவாயோ ஹ்யஹமித்யநாத்மதீஹி அக்ன ப்ரஸித்தா நது தத்வதர்ஷினஹ தஸ்மாத் புதைஸ்யாஜ்யமவிக்ரியாத்மபிஹ நிதானதஃ கர்ம விதி ப்ரகாசிதம்
చాలా మంది ఈ యాగ యజ్ఞాలు హోమాలు చేయడం వల్లనే మనం స్వర్గానికి వెళతాం, స్వర్గానికి వెళ్లడమే మోక్షం అని భావిస్తుంటారు, అదే నిజమనుకుంటూ ఉంటారు. శాస్త్రం ఏం చెబుతున్నది అనే విషయాన్ని గ్రహించరు వాళ్ళు. శాస్త్రం ఏం చెప్తోంది, రాముని వారు చెప్తున్నారు లక్ష్మణుడికి, హే లక్ష్మణ, ఎన్ని కర్మలు చేసినా కూడా పుణ్యం సంపాదించినా కూడా ఆ కర్మల వల్ల స్వర్గలోకానికి వెళ్లినా కూడా మనం జన్మ జన్మలు అంటే పూర్వ జన్మల్లో చేసినటువంటి పుణ్య పాప కర్మలు నశించవు అన్నారు. ఎన్ని పుణ్య కర్మలు ఇక్కడ చేసినప్పటికీ కూడా పైలోకాలకు వెళ్లినప్పటికీ కూడా పూర్వ జన్మలో మనం చేసినటువంటి కర్మలన్నీ వాటిని సంచిత కర్మలు అంటాం. ఆ కర్మలన్నీ కూడా బీజ రూపంలో ఉంటాయి, పుణ్యకర్మ గాని పాపకర్మ గాని బీజ రూపంలో ఉంటాయి. కనుక నువ్వు పైలోకాలకు వెళ్లినా ఈ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత, ఖర్చు అయిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఒక కర్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకని, నాభుక్తం క్షీయతే కర్మ, నువ్వు చేసిన కర్మను నువ్వు అనుభవించకుండా అవి నిన్ను వదిలిపెట్టవు. నా భుక్తం అంటే అనుభవించకుండా క్షీయతే కర్మ, ఆ కర్మ నశించదు. ఎవరు చేసింది? నువ్వు చేసినదే. మన మన కర్మలు మనకి ఇక్కడ లైన్ లో కూర్చొని ఉంటాయి వరుసగా, ఫలాన్ని ఇవ్వాలి కదా. ఎన్ని జన్మలు దాకా కల్ప కోటి శతైరపి, శతం అంటే నూరు, నూరు కల్పాలైన కోటి కల్పాలు, ఒక యుగం కొన్ని యుగాలైతే ఒక కల్పం, కొన్ని కల్పాలు వందల కల్పాలు, వేల కల్పాలు, ఇన్ని జన్మలు తీసుకున్నా కూడా నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించకుండా అది నశించదు. కనుక జ్ఞానం మాత్రమే మన సంచిత కర్మను నశింపజేస్తుంది. కనుక కర్మల వల్ల నాకు మోక్షం వస్తుందని చెప్పి అనుకోవాకు, కర్మలు చేస్తూ ఉండు నీకు జ్ఞానం వస్తుంది మోక్షం వస్తుంది అంటారు, అట్లా చేయకూడదు. కనుక కొంతకాలం కర్మలు చేసిన తర్వాత, దైవ సంబంధమైన కర్మలు చేసిన తర్వాత నువ్వు వాటిలో నుంచి బయటికి రావాలి, అవి తగ్గించుకోవాలి, కొంచెంగా చేయడం చూసుకుంటూ శాస్త్రం చదవాలి. అప్పుడు జన్మ జన్మల పుణ్యం పాపాలుంటాయి చూసారా స్వామిని, పాపం అని మాత్రం చెప్పండి, పుణ్యం ఎందుకు చెప్తారు అన్నారు. పుణ్యమైనా కూడా మళ్ళీ జన్మనిస్తుంది కదా. పుణ్యం అనేటువంటిది బంగారం చైన్ లాంటిది, పాపం ఏమో ఇనుప చైన్ లాంటిది. చైన్ పెట్టి ఏం చేస్తారండి, కట్టేస్తారు మనల్ని కదా, గొలుసు పెట్టి కట్టేస్తారు. ఇనుప చైన్ అయినా కట్టడానికి, గోల్డెన్ చైన్ అయినా కూడా, బంగారం చైన్ అయినా కూడా కట్టడానికి, బంధింపబట్టడానికి ఏ చైన్ అయితే ఉంది. అదేదో అరబ్ కంట్రీస్ లో అక్కడ రాజు కనుక తప్పు చేస్తే బంగారపు కత్తితో తల తీసేస్తారట. మామూలు వాళ్ళనైతేనేమో ఇనుప కత్తితో, కత్తులన్నీ మామూలు ఇనుపవే కదన్నీ ఉంటాయి. ఈ రాజుగారికి మాత్రం ఇనుప కత్తి కాదు, బంగారపు కత్తితో తలకాయ తీసేస్తారట. తలకాయ పోవడానికి ఏ కత్తి అయితే ఏముంది, బంగారం కత్తి అయితే ఏమిటి, ఇనుప కత్తి అయితే ఏమిటి, తల పోవడానికి. తల పోవడం ఖాయం. అదే విధంగా మనం సంసారం అనే బంధంలో పడడానికి పాపం ఒక్కటే కాదు కారణం, పుణ్యం కూడా కారణమే. ఇంకా చెప్పాలంటే విలన్ ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు చూడండి, విలన్ సీరియస్ గా ఉంటాడు, ఫ్రౌనింగ్ విలన్ అంటాడు, భయంకరంగా కనపడే విలన్ ఒక రకం. ఈ పుణ్యం అనేటువంటిది స్మైలింగ్ విలన్ అంట స్వామీజీ చెప్తుంటారు. ఈ పుణ్యం అనేది స్మైలింగ్ విలన్, మరీ మోసం అని అర్థం. అదే విధంగా లక్ష్మణ, ఈ జనం ప్రత్యవాయ పాపం వస్తుంది నాకు ఇవన్నీ చేయకపోతే అనే భావనలో ఉంటారు ఎవరు వాళ్ళు, అనాత్మధీహి అన్నారు. ఈ అనాత్మ అయినటువంటి శరీరాన్ని మనస్సుని తానుగా భావిస్తూ ఉండేవాడు అనాత్మధీహి. దీహి అంటే ఎవరి బుద్ధిలో అయితే, ఎవరి మనస్సులో అయితే ఈ శరీరం నేను అనే అజ్ఞానం ఉంటుందో, అనాత్మ అజ్ఞానంలో ఉంటాడో వాడు, అంటే ఈ అనాత్మ అయినటువంటి శరీరం మనస్సే తాననుకుంటూ ఉండేవాడికి ఈ భయం ఉంటుంది, ప్రత్యవాయ పాపం వస్తుందేమో, ఆ పాపం వస్తుందేమో, ఈ పాపం వస్తుందేమో. వీడికి లేకపోయినా పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యో చెయ్యండి నా కోసం కాదండి మా పిల్లల కోసం అంటారు. అబ్బాయికి దోషమని అమ్మాయికి ఆ దోషం అని ఇంకా తిప్పుతూ ఉంటారు వీళ్ళని. ఎవరికోసం చేసినా ప్రత్యవాయ కర్మ చేసినట్లే కదా, అంటే నువ్వు కూడా అనాత్మలోగా ఉన్నట్టే కదా అర్థం. వాళ్ళు చెప్పిన దానికి మనం సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామంటే మనం కూడా అనాత్మధీహి అని అర్థం. కనుక ఎవరైనా అన్నప్పటికీ కూడా మనం మాట్లాడకుండా ఇది ఎంతవరకు నిజం అని చెప్పి మనకు మనం విశ్లేషణ చేసుకుని విచారణ చేసుకోవాలే గాని, మనకు తెలివితేటలు ఉన్నంతసేపు ఎవరు మనల్ని కదిలించలేరు కదా. మనలోనే బలహీనత ఉన్నప్పుడు అవతల వాళ్ళు మాకేం లేదండి వాస్తు ఎవరో సరిగ్గా లేదన్నాడు, నీకేం లేనప్పుడు ఎవరో చెప్తే నీకెందుకు, వాస్తు సరిగ్గా లేదన్నట్ట ఆ కిటికీ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి మార్చాడు, ఆ తలుపు తీసి ఇక్కడి నుంచి అక్కడికి పెట్టాడు, మళ్ళీ ఇంకొక వాస్తు చూసి ఆయన వచ్చి మళ్ళీ ఇంకొక రకంగా చెప్తాడు. ఎన్నిసార్లు పగలగొడతావు గోడలు, వాస్తు భయం, నక్షత్రాల భయం, దోషాల భయం, సర్పదోషం అని నాగదోషం అని. ఆ కాళహస్తిని చూడండి జనాలు కూర్చొని ఉంటారు వరుసగా, ఏమిటా అంటే నాగదోషంట, పాపం నాగుడేం చేశాడు. ఇట్లాంటి భ్రమల్లో పడి మనుషులు వాళ్ళ సమయాన్ని అంత వృధా చేసుకుంటూ ఉంటారు, వ్యయప్రయాసలతో వాళ్ళు కష్టపడుతూ ఉంటారే కాని వాళ్ళ ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నించరు. అజ్ఞ ప్రసిద్ధ, ఇది అజ్ఞానులకే ప్రసిద్ధం అన్నారు రాముల వారు. ఎవరి చేస్తారంటే ఈ ప్రత్యవాయ దోషాలకి ప్రాయశ్చిత్త కర్మలన్నీ కూడా ప్రత్యవాయ పాపం వస్తుందేమో, ఇది వస్తుందేమో, అది వస్తుందేమో చేసేవాళ్ళు ఎవరుట, ప్రాయశ్చిత్త కర్మలు చేసేవాళ్ళందరూ అజ్ఞ, ఇది అజ్ఞానం చేసేది అని చెప్పి ప్రసిద్ధం రామ లక్ష్మణ అన్నాడు. నటు తత్వదర్శిన, తత్వదర్శిన అంటే ఆత్మను దర్శించిన వారు, దర్శించిన వారు అంటే ఆత్మను తెలుసుకున్నవారు. ఎలా తెలుసుకున్నారు, తన స్వరూపంగా తెలుసుకున్నవారు. తత్వదర్శిన అంటే కర్తృత్వం భోక్తృత్వం నాకు లేవు అని తెలుసుకోవడం తత్వదర్శిన. కర్తృత్వ భోక్తృత్వ అభావిన, కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనే భావన లేనివాడు, నేను అనుభవిస్తున్నాను ఈ పాపాన్ని ఈ దోషాన్ని నేను అనుభవిస్తున్నాను నేను బాధపడుతున్నాను అనే భావన లేని వాళ్ళు. నాకేమిటి పుణ్యపాప కర్మలేమిటి అసలు, ఆ వాటి వల్ల నాకు వచ్చేటటువంటి ఫలం ఏమిటి, నాకెలా వస్తుంది, నేనెవరిని, మాండక్యం చదువుతున్నాం కదా మనం, నేనెవరిని అంటే ఫలానా స్ట్రీట్ లో ఉంటానండి ఫలానా నెంబర్ లో, మా అబ్బాయి నాకు ఇద్దరు అబ్బాయిలు నేను ఇక్కడ ఫలానా చోట పనిచేసుకుంటాను అని అంటే అదేమిటి, అహంకారంతో కూడినటువంటి అనాత్మ సర్టిఫికేట్ అది. నాకు పుణ్యము లేదు పాపము లేదంటే ఏ నేను ఇక్కడ, బింబ చైతన్యమా ప్రతిబింబ చైతన్యమా, బింబ చైతన్యం. కనుక నువ్వు నేను ఈ అహంకారాన్ని శరీరాన్ని మనసులు అనుకున్నంతసేపు నీకు అన్ని బాధలు ఉంటాయి, దుఃఖం ఉంటూనే ఉంటుంది. అలా కాదు నేను బింబ చైతన్యాన్ని, నాకు ఎటువంటి పుణ్యము పాపము అంటదు అందుకని పాపం చేస్తావురా అంటే అట్లా ఏమి చేయను, పుణ్యము లేదు పాపము లేదు, నేను ఎటువంటివి వాటి జోలికి పోను, నాకు అవసరం లేదు అన్నాడు. అందుకనే శంకరాచార్యుల వారు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అన్నాడు. అందుకని ఎన్ని సంవత్సరాలు విన్నా వేదాంతం అంత తొలిగ్గా వదిలిపెట్టదండి ఈ అజ్ఞానం. వినగా 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 వేము తీయగానుండు అనగనగ రాగ మతి చెయ్యిల్లుచునుండు అన్నట్లుగా ఎంతో కాలం వినాలి అది చెప్తున్నారు తత్వదర్శిన. వీళ్ళకి ఇది ఈ ప్రాబ్లం ఉండదు. తస్మాత్ కనుక కనుక బుధైహి, బుధైహి అంటే జ్ఞానుల చేత, ఎవరు వారు, అవిక్రియాత్మభి, నేను అవిక్రియ ఆత్మ, నేను క్రియ చేసేటటువంటి ఆత్మని కాదు, నేను నిష్క్రియుణ్ణి, నాకు కాళ్ళు చేతులు లేవు కదా, ఉన్నది ఎవరికిరా అన్నారు, శరీరానికి ఉన్నాయి. ఇప్పుడు నేను నేను అంటున్నప్పుడు మీరేం తీసుకుంటారు సహజంగా విద్యార్థులు వినేవాళ్ళు స్టూడెంట్స్, నేను అంటే ఫలానా, నేను జ్యోతిని లక్ష్మిని పార్వతిని విజయలక్ష్మిని అని ఇట్లనుకుంటాం. అంతేకాని ఆత్మనైన నేను ఈ శరీరంలో ఉన్నవాణ్ణి, ఈ శరీరం మాంసపిండం, దీన్ని ఒక పరికరంగా ఉపయోగించుకునేవాణ్ణి అని తెలుసుకోవాలి. చీర కట్టుకున్నంత మాత్రాన మీరు చీర అవుతారా? పొద్దుడు నుంచి రాత్రి దాకా, రేపు పొద్దుడు దాకా కట్టుకుంటారండి చీర, మీ ఒంటికి అంటుకోనే ఉన్నది. అయ్యో నేను పొద్దున 6 నుంచి రేపు 6 ఇంచు దాకా కట్టుకున్నానండి, అప్పుడు అందుకని నేనే చీరని అంటారా? ఈ ప్యాంటు షర్టు నేనే అంటారా? ఎందుకన్నారు? అది నేను కాదు కదా, అది నేను తొడుక్కున్నాను. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి, ఎలాగైతే జీవుడు పాత శరీరాన్ని వదిలిపెట్టి కృత శరీరాన్ని ధరించుకుంటూ ఉంటాడో అదే విధంగా నేను ఆత్మని, ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరం, ఇంకొక శరీరం, అన్ని శరీరాల్లో నేనే, అన్ని వేషాలు నేనే వేసేది అనే జ్ఞానం వచ్చిన రోజే మనకి పరిపూర్ణ ఆనందం. అది రానంత వరకు ఆనందం ఉండదు. ఆనందం లేకపోగా దుఃఖంలో మునిగిపోతూ ఉంటాం. ఆ కుడితి తొట్టులో పడ్డ తెలుగు పిల్లను చూసారా? ఇది బెస్ట్ ఉదాహరణ. కుడితి తొట్టులో, ఇప్పుడు కుడితి తొట్టు ఎక్కడ ఉన్నాయండి? లేవు కదా. పల్లెటూళ్ళల్లో మా ఇంట్లో కుడితి తొట్టు ఉండేది పెద్దది, పాపం అందులో ఒక ఎలుక పిల్ల, ఎలుక పడుతుంది పిల్ల, ఏమంటే పెద్దది పడినా సరే ఇంకా అది కొట్టుకుంటూ ఉంటుంది, బయటకు రాలేదు కదా అది, ఎందుకంటే అంత నున్నగా ఉంటుంది లోపల, బయటికి రాలేదు, జారుడుగా ఉంటుంది. మనం కూడా అంతే, సంసారం అనే కుడితి తొట్టులో పడి గిలగిల గిలగిల బాధలతో కష్టపడుతూ ఉంటాం. రాముల వారు చెప్తున్నారు, ఉదైహి ఆత్మ అవిక్రియాత్మభి, ఏమిటి చేయాలట, విధానత కర్మ విధి ప్రకాశితం త్యాజ్యం అన్నారు. వివేకవంతులు, వివేకవంతులైన వాళ్ళు, ఈ ఆత్మ నిష్క్రియం అవిక్రియం అని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారట, విధానత విధి, విధానత విధానం కర్మ అంటే ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి నిషేధాలతో కర్మలు చెప్పబడినాయి కదా, ఇలా చెయ్యి, అహరహర సంధ్యాముపాసీత విధి, కొన్ని కర్మలు చెప్పబడినాయి, అవన్నీ చేస్తూ ఉండు అని ఏవైతే చెప్పబడినాయో విధానత పద్ధతిగా ఆ కర్మలన్నీ కూడా ఎవరి చేత చెప్పబడినాయి, విధి ప్రకాశితం అంటే శాస్త్రము చేత ప్రకాశింపబడిన అంటే చెప్పబడినటువంటి అని అర్థం. శాస్త్రము చేత వ్యక్తము చేయబడినటువంటి, శాస్త్రము చేత వెల్లడింపజేయబడినటువంటి ఆ కర్మలే నువ్వేం చేయాలి, పద్ధతిగా చిన్నగా వదిలిపెట్టుకుంటురా విధానత అన్నారు. ఇటు శాస్త్రం చదువుతూ అర్థం చేసుకో, ఆ కర్మలన్నీ కూడా కొంతకాలం వరకే నీకు చిత్తశుద్ధి ఇచ్చే వరకే అని తెలుసుకుని ఇంకా చాలు, వయసు మీద పడే కొద్దీ నువ్వు అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి, మోక్షాన్ని పొందాలి నువ్వు, ఈ కర్మల్లోనే మునిగిపోవాకు అని చెప్పి శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్రం చెప్పింది అందుకని నేను చేస్తున్నాను అన్నాడు. శాస్త్రం ఆపమని కూడా చెప్పిందిగా, అది వినవేంటి అన్నాడు. శాస్త్రం ఏం చెప్పింది, కర్మయోగం చేసి ఉపాసన యోగం చేసిన తర్వాత ఇంకో యోగం చెప్పింది కదా, అది చెవులో పడలేదు, అప్పటికే చెవుడు వచ్చేసింది, ఏం చేస్తాం, చెవుడు వస్తుంది చూసారా, అంటే నిజంగా చెవుడు రావడం కాదు, అది వేరే విషయం. ఆ పైన నువ్వు కర్మయోగం ఉపాసన యోగం చేసేటప్పటికే నువ్వు శాస్త్రాన్ని లెక్క చేయకుండా ఆ కర్మను ఉపాసనలో పడిపోయి ఇంకా నీ మనస్సుని బుద్ధిని మూసేశావు, అది చెవుడు అంటే. అర్థమైందా? నీ బుద్ధిని పనిచేయకుండా ఎవరైనా చెప్తుంటే కూడా వేదాంతం, అయ్యో ఇదంతా మనకు కాదులే అని చెప్పి ఆ చెవుడు అనమాట, అది బుద్ధికి చెవుడు. చెవిటి వాడనమాట. కళ్ళుండి చూడని వాడితో సమానం, చెవులు ఉండి వినని వాడితో సమానం. శరీరం ఎందుకు పనికిరాని స్థితికి వచ్చేటప్పటి వరకు కూడా వైరాగ్యం లేదు, వివేకం లేదు, ఇట్లా ఉంటూ దిగులు పడుతూ ఉంటాడు. వాడికి ఆనందం లేదు, వాడి వల్ల ఎవరికి ఆనందం ఉండదు కుటుంబంలో. ఎందుకంటే అజ్ఞానంతో ఉన్నవాడి వల్ల ఎవరికి ఆనందం ఉంటుందండి? కనుక ప్రపంచం అంతా కూడా అజ్ఞానమయం. జ్ఞానం పొందడానికి ప్రయత్నించే వాడు చాలా కొద్ది మంది. బుద్ధిని ఉపయోగించాలనే వాళ్ళు ఎంతమంది అండి? బాగా అన్ని మొట్టికాయలు తిన్న తర్వాత ఇప్పుడు ఓటేస్తున్నారు అందరు వచ్చి. ఇంతకాలం ఓటే లేదా? ఎవరికి వేస్తే ఉండనండి, ఎవరు వచ్చినా ఒకటే అన్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, అయ్యో ఇట్లా అయిపోతే మన దేశం ఏమైపోతుందో, ఇంత అరాచకాలు, ఇంత అక్రమం, ఇంత అవినీతి, వద్దు వద్దు అని చెప్పి ఇప్పుడు పోయి అందరు 10 గంటల దాకా ఓటేస్తున్నారట రాత్రి. ఈ బుద్ధి ముందే ఉంటే దేశం ఈ స్థితికి వచ్చేది కాదు కదా. కనుక ఎవరు వస్తారు అది వేరే విషయం, నువ్వు మంచివాడు ఎవరని ఆలోచించి ఓటేయటం నీ ధర్మం. అదే విధంగా అంత చెడిపోయిన తర్వాత నువ్వు శరీరం అంతా శక్తి పోయిన తర్వాత ఏం ప్రయోజనం? కనుక ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. దానికి వేరే అర్థం చెప్తున్నారు వీళ్ళు. ఇల్లు ఉండగానే ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే 4 రాళ్ళు వెనక్కి వేసుకోలేదు. ఇల్లు ఉండగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే 4 రాళ్ళు వెనక్కి వేసుకో అంటే ఏమిటి? కరప్షన్ చెయ్యి అని అర్థం. ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే అసలు అర్థమైందా? వేదాంత పరంగా చెప్పాలంటే జీవించి ఉండగానే దీపం ఉండగానే అంటే జీవించి ఉండగానే ఈ శరీరంలో ప్రాణం ఉండగానే ప్రాణం అనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమిటి అర్థం? నీ యొక్క మోక్షాన్ని పొందు అన్నాడు. తమిళంలో ఇల్లు అంటే వీడు అంటే మోక్షం. కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమిటి? నువ్వు ఎందుకు వచ్చావో, ఎక్కడికి వెళుతున్నావో కనుక్కో, తెలుసుకో. నీ వచ్చిన పరమార్థం ఏమిటో తెలుసుకో జీవితానికి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇవి చేస్తూనే కాసేపు కాసేపు మధ్య మధ్యలో సినిమానో టీవీలో చూస్తూ కాలక్షేపం చెయ్యవాలి. 99% మంది ఇదే చేస్తూ ఉంటారు. రాములు వారు ఏం చేస్తారు పాపం? అందుకని లక్ష్మణుడికి మాత్రం చెప్తున్నారు. ఏమైనా అయోధ్య ప్రజలందరికీ చెప్పచ్చు కదా, రూలర్ కదండి. అయోధ్య ప్రజలందరూ చూసుకుంటే క్లాస్ తీసుకోవచ్చు కదా రామ్. కృష్ణుడికి పాపం ఒక్కడే అర్జునుడు కూర్చొని ఎవరు వినడం. నాకైనా పర్వాలేదు, కొంచెం మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. అర్జునుడికి ఒకటే స్టూడెంట్, కృష్ణుడికి ఒకటే స్టూడెంట్, శిష్యుడు రాముడికి ఒకే స్టూడెంట్ లక్ష్మణుడు. ఎంత చూసారా? మనం అనుకుంటాం ఏమిటి వేదాంత క్లాస్ ఎవరు రావట్లేదు, రాముని వారు చెప్తుంటే వచ్చి కూర్చోవచ్చు. సీత ఎక్కడ ఉందండి? సీత అడవిలో ఉంది పాపం. భరతుడు రాలేదు, శత్రుఘ్నుడు రాలేదు. కనుక ఆ వాసన ఉండాలి, జిజ్ఞాస, అది ఉన్నవాళ్లే వస్తారు. అర్థమైందా? తర్వాత శ్లోకం 24, 32వ పేజీ, 24వ శ్లోకం. ఆ చివర మొదటి లైన్ లో చివర పదం వాక్యత అని రాసుకోండి. సహ క్లియర్ గా కనపట్లేదు. వాక్యత
శ్రద్ధాన్వితస్తత్వమసీతి వాక్యత. గురోః ప్రసాదాదపి శుద్ధ మానసః విజ్ఞాయ చైకాత్మ్యమథాత్మం జీవయోః. సుఖీ భవేన్మేరురివ ప్రకంపనః.
ఇక్కడి నుంచి బ్రహ్మ విద్యా బోధన మొదలవుతుంది. ఇప్పటి వరకు జ్ఞానకర్మ సముచ్చయ పూర్వపక్షిని ఖండించారు. ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానాన్ని పొందాలి వ్యక్తి. ఇప్పుడు లక్ష్మణుడు దుఃఖపడుతున్నాడు. అసలు ఈ బోధ ఎందుకు తెలుస్తుందో మనకు. సీతమ్మ వారిని అడవిలో దించాడు లక్ష్మణుడు. దించి వచ్చిన తర్వాత ఇంకా బాధను తట్టుకోలేకపోతున్నాడు. సాక్షాత్ శ్రీరాముని పత్ని తన వదిలేనటువంటి సీతమ్మ వారిని అడవుల్లో వదిలిపెట్టడం ఏమిటి? రోజు ఆవిడ పూజిస్తుండేవాడు లక్ష్మణుడు. రాముడు వారు బాధపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నట్లుగా, అంతేగాని ఆయన జ్ఞాని రాముల వారు, లోక ప్రజల కోసం బాధపడుతున్నట్టుగా నటించాడు అంతే ఆయన. కృష్ణుడు అది కూడా చేయలేదు. కృష్ణుడు ఎప్పుడు అన్ని నాటిస్ చేయలేదు కృష్ణుడు, ఆటకాయితనం ఎక్కువ కృష్ణుడికి, రాముడు కొంచెం సీరియస్. ఇద్దరు లోపల జ్ఞానులే, ఆయన నవ్వుతూ ఉండే జ్ఞాని, కాస్త యాక్షన్ చేస్తూ ఉండే జ్ఞాని, అంతే డిఫరెన్స్. సీతమ్మ వారిని పంపించిన తర్వాత ఆయన కూడా చెట్టు చెట్టుకు వెళ్లి ఆవిడ రాముడు రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు చెట్టుని పుట్టని అన్నిటిని అడుగుతున్నాడు, మా సీత ఎక్కడ ఉందో చెప్పు, ఎక్కడ ఉందో అని. అంటే రాముల వారికి పాపం నిజంగా దిగులు పడుతున్నాడు. ఆయన మానవుడిగా జన్మ ఎత్తినప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి ప్రతి వాళ్ళకి, అది ఆయన అలా చూపించాడు. అది మనిషికి ఎలా జీవించాలి అని. ఒడిదుడుకులు రావడం సహజం, కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, కానీ ధర్మాన్నించి తొలగకూడదు అని చెప్పడానికి మనకు ఉదాహరణ. అదేవిధంగా జీవితంలో కష్టాలు వచ్చినప్పటికీ కూడా, సీతమ్మ వారు అడవికి వెళ్ళినప్పటికీ కూడా, నేను ఆత్మస్వరూపుణ్ణే, నాకు ఎటువంటి దుఃఖము లేదని చెప్పి వెల్లడి చేస్తున్నారు లక్ష్మణుడి. లక్ష్మణుడు అజ్ఞాని, దుఃఖ సముద్రంలో ఉన్నాడు. అందుకని బ్రహ్మజ్ఞానమే దీనికి మార్గం. లక్ష్మణ, శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నువ్వు ఆత్మ అని తెలుసుకో. తెలుసుకున్నప్పుడు ఈ శరీరానికి వచ్చే బాధలన్నీ కూడా నిన్ను అంటవు, తామరాకు మీద నీటి బొత్తులాగా ఉంటావు. కానీ మనం ఎక్కువ సమయాన్ని ఏం చేస్తుంటాం, బురదలో ఉంటాం. తామరాకులాగా ఉండడానికి ప్రయత్నం చేయం, బురదలో ఉంటూ ఉంటాం. బురద అంటే ఏమిటి? పంకం. బురద అంటే పంకం అంటే బురద. ఓకే, మధ్య కనుక ఎందుకండి అది సంసారాన్ని పంకం బురద అంటారంటే, కోపం, పాపం, దిగులు, చింత ఇవన్నీ బురదతో సమానం. అలా ఎందుకు చెప్తున్నారంటే, బురద ఒంటి మీద పడితే ఏం చేస్తారు? కడిగేస్తారు. అది ఉంటే బాగుంది అని చెప్తారా? వెంటనే కడగాలని ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దిగులు, చింత ఉంటే దాంతో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తామా లేదా? ఏమండి ఇవాళ నేను చాలా దిగులుగా ఉంది అని నవ్వుతూ చెప్తామా ఎవరికైనా? దిగులుగా ఉన్నాను చెప్పి బాధపడతాం, దాంట్లో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు అది బురద కాదా? బురదతో సమానమే కదా. కనుక ఏం చేయాలి? నువ్వు ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకో. అందరు తెలుసుకోవట్లేదు కదండి, నేనెందుకు తెలుసుకోవడం లేదన్నా? అందరు బాధపడుతున్నారు, నువ్వు బాధపడు. లేదండి, నాకు బాధపడాలని లేదు, దుఃఖపడాలని లేదు. కనుక విను, ఏమని చెప్తున్నారు ఇప్పుడు మొదలవుతుంది బ్రహ్మ విద్య. ఎవరికి? అందరికీ కాదు. క్లాసులో కూర్చున్నంత మాత్రాన అందరికి అర్థం కాదు లక్ష్మణ. వాళ్ళకి ఈ లక్షణాలు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. క్వాలిఫికేషన్, వాళ్ళకి ఈ గుణాలు ఉండాలి. విన్నంత మాత్రాన అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం రాదు అందరికి. వాళ్లలో ఏ లక్షణాలు ఉంటే వస్తుంది, ఏ గుణాలుంటే వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. చెప్పడానికి ముందు అసలు ఈ యొక్క క్వాలిఫికేషన్ అంటే అర్హత, అధికారిత్వం, అర్హత అవసరమా? కాస్త కూర్చుంటే అర్థం కాదా ఏమిటి? మీరు తెలుగే కదా మాట్లాడుతున్నారు, మేము తెలుగు వాళ్ళమే కదా, మాకు అర్థం కాకుండా ఎట్లా ఉంటుంది అని అంటే, కాదు. దానికి ఒక శ్లోకం చాలా చక్కగా చెప్తుంది. ఏమని? లోచనాభ్యాం విహీనస్య దర్పణ కింకరిష్యతి. లోచనం అంటే కళ్ళు లేని వాడికి అద్దం ఉండి ఏం ప్రయోజనం అండి? అద్దం ముందు ఉన్నది, ముఖము ఉన్నది, కళ్ళు లేకపోతే అద్దం ఉండి ప్రయోజనం లేదు, ముఖం ఉండి ప్రయోజనం లేదు, నీ ముఖాన్ని ప్రతిబింబాన్ని చూసుకోలేవు. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, తనకు తానుగా కొద్ది తెలివితేటలు, బుద్ధి లేని వాడికి. ఇప్పుడు నేను చెప్పే భాష అర్థం కావాలి కదా, ఆ పదాల్లో చెప్పేటటువంటి శ్లోకంలో చెప్పేటటువంటి వాక్యాలు అర్థం కావాలి కదా. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, ఎవరికైతే కొంత మేధావి అంటే కొంచెం తెలివితేటలు ఉండవో, కనీసం తెలివితేటలు, కొంచెం ఏమిటి, కనీసం తెలివితేటలు ఉండవో, యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్ర సత్య కరోతి కిం, వాడికి శాస్త్రం ఎలా ప్రయోజనాన్ని ఇస్తుంది అంటే, తను ఉన్నాడు, వింటున్నాడు, గురువు గారు చెప్తున్నారు, శాస్త్రం ఉన్నది, కానీ వాడికి కొంచెం తెలివితేటలు, మేధస్సు, కొంచెం వినేటటువంటి శ్రద్ధ ఉండాలి కదా, ఏమీ ఉండాలని చెప్పి రాముల వారు చెప్తున్నారు. తర్వాత ఆ స్వయం ప్రజ్ఞ ఏమిటనేది, యశ్చనాసి స్వయం ప్రజ్ఞ తస్య శాస్త్ర కరోతిక్యం. శాస్త్రం అనేటువంటి దర్పణం, తన ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు. శాస్త్రం చెప్తున్నా కూడా గురువు 15 సంవత్సరాలుగా నాకు అర్థం కావడం లేదు అన్నాడంటే ఏమిటి, కళ్ళు సరిగ్గా పనిచేయడం లేనట్లే. అంటే మన బుద్ధి అనేటువంటి కన్ను, అందుకనే శివుడికి జ్ఞాన నేత్రం అంటారు చూసారా, వివేకం. ఈ జ్ఞాన నేత్రం ఉండాలి. లోచనాభ్యాం విహీనస్య దర్పణ కింకరిష్యతి. లోచనం అంటే కళ్ళు, విహీనస్య అంటే లేనివాడికి, దర్పణం అంటే అర్థం. కిం కలిష్యతి, ఏం చేస్తుంది పాపం అనే అర్థం ఉంది కూడా కళ్ళు లేనివాడికి. ఎంత చక్కటి శ్లోకం చూడండి. అదే విధంగా గురువు చెప్తున్నా కూడా శాస్త్రం, రామగీత మన చేతుల్లో ఉన్నా కూడా మనకు కనీసం ఒక సూక్ష్మ బుద్ధి లేదనుకోండి, అప్పుడు ఆ రామగీత ఏం ప్రయోజనం, ఉండి కూడా చదివి కూడా ఏం ప్రయోజనం, ఎందుకు ప్రయోజనం ఉండదంటే ఈ క్వాలిఫికేషన్స్ లేకపోతే అది ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి పుస్తకం చేతిలో. కనుక ముందు క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లేకపోతే సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఆ జ్ఞానం నిజంగా మనకు వంటబడుతున్నదా లేదా అని పరీక్షించుకోవాలి. ఏమిటవి చూస్తాం. మొదటి లైన్ లో, ఫస్ట్ 2 లైన్లో చూడండి, శుద్ధ మానస. మొదటి అర్హత, మనస్సు శుద్ధంగా ఉండాలి. రాగ, ద్వేష, కోపం, తాపం, భయం, ఈర్ష, అసూయ ఇవన్నీ ఉంటే అది అశుద్ధ మనస్సు. భగవద్గీతలో 16వ అధ్యాయంలో దైవీ గుణాలుంటే శుద్ధ మనస్సు అండి. ఇక్కడ కొంతమంది మాత్రమే చదివారు భగవద్గీత, ఎప్పుడో ఎన్ని సంవత్సరాల కిందటో జ్ఞాపకం, ఏ యుగంలో చదివామో గుర్తుంది. 16 అధ్యాయంలో చెప్పిన దైవీ గుణాలన్నీ కూడా అర్హతలండి. ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం, దయ, గౌరవం, క్షమించే గుణం, ఇలా రకరకాల దైవీ గుణాలుంటే అవి అర్హతలు. అవి లేకుండా ఆసురీ సంపత్, కామక్రోధ లోభ మాత్సర్యాలు ఉంటేనేమో ఆసురీ సంపత్. ఇప్పుడు అందులో అందుకని 16వ అధ్యాయం ఎప్పుడు చదువుతూ ఉండాలి. 16వ అధ్యాయం ఎక్కడండి భగవద్గీత? భగవద్గీత ఎక్కడ పుస్తకం పెట్టామో మనకే తెలియదు. ఇప్పుడు రోజు భగవద్గీత పారాయణం చేయాలి. శుద్ధ మానస, దైవీ గుణాలతో కూడినటువంటి ప్రేమ అనురాగాలు, క్షమాగుణం, తితిక్ష, క్షమదమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇవన్నీ కలిపితే శుద్ధ మానసుడు అని అర్థం. శుద్ధ మానస. తర్వాత 2, శ్రద్ధాన్విత. మొదటి లైన్ లో చూడండి, శ్రద్ధ అన్విత. అన్విత అంటే కూడినటువంటి, కలిగినటువంటి. ఏమిటి శ్రద్ధ? శ్రద్ధతో కూడిన. సోమవారం వచ్చేటప్పటికి ఉదయాన్నే ఎప్పుడు క్లాస్ టైం అవుతుందో, ఎప్పుడు క్లాస్ టైం ఉందని శ్రద్ధ ఉండాలి. అమ్మా ఈరోజు వర్షం పడింది కదా, క్లాస్ లేదు, అది లేదు అంటే శ్రద్ధ లేదని అర్థం. గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ. ఇక్కడ శ్రద్ధ అంటే ఏమిటి? మా గురువు గారు చెప్పేది ఆ వేదాంత వాక్యం పరమసత్యం. పరమసత్యం అనేటటువంటి శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఈ జగత్తంతా మిథ్య అంటున్నారంటే ఏమిటో ఆవిడ చెప్తున్నారు కానీ అదంతా ఎట్లా నమ్ముతామండి అన్నాడు అనుకోండి, అంటే శ్రద్ధ లేదు అని అర్థం. నాకు తెలిసినవే గురువు గారు చెప్తే ఇంక గురువు గారు ఎందుకండి? మనకు తెలియని విషయాన్ని కదా గురువు గారు చెప్తారు. కనుక శ్రద్ధ అన్విత అంటే ఈ శరీరం మిథ్యని చెప్తున్నారు కనుక ఇందులో ఏదో ఉన్నది తెలుసుకోవాల్సింది, జగత్తు మిథ్య అంటున్నారు ఇందులో కూడా ఏదో ఉంది తెలుసుకోవాల్సింది, అందుకని గురువు గారు చెప్పే వాక్యం పరమసత్యం. నాకు ఇప్పుడు అర్థం కాకపోయినా సరే రేపు తర్వాత నేను అర్థం చేసుకోవాలి, దీన్ని ప్రయత్నం చేయాలి అనే భావన ఉండాలి. గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ తత్వబోధలో చూసాం. కనుక శ్రద్ధ అన్విత 2వ గుణం. తర్వాత ఏం చేయాలి? గురోహో ప్రసాదాద్, గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు గురువు అనుగ్రహం వల్ల ఎప్పుడైతే ఈ శ్రద్ధ ఉంటుందో మనిషికి, మనిషి శుద్ధమవుతుందో అప్పుడు గురువు మనకు లభిస్తాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఆ గురువు గారు. ఎప్పుడైతే మనం శుద్ధ మనస్సులో అవుతామో మనకు ఈ రామగీత పట్టుకునే అర్హత లభిస్తుంది, భగవద్గీత పట్టుకునే అర్హత లభిస్తుంది. అంటే మిగతా వాళ్ళందరికీ అంటే వాళ్ళకి ఏదో పాపం అడ్డం పడుతుంది, చదవకుండా వాళ్ళకి తెలియకుండానే అది చదవాలనేటువంటి ఒక ఉత్సాహం కలగకుండా ఉండడానికి కారణం వారు చేసినటువంటి ఏదో ఒక పాపకర్మ అది అడ్డం పడుతూ ఉంటుంది. అది సమయం రావాలి, అది వచ్చినప్పుడే అది తొలగిపోతుంది వాళ్ళకి. అది తొలగిపోయినప్పుడే భగవద్గీత మీద ఒక రుచి వస్తుంది, రామగీత చదవాలని రుచి వస్తుంది, మాండక్యం చదవాలని ఒక రుచి ఏర్పడుతుంది మనిషికి. అందుకని శుద్ధ మనస్సు కావాలి, శ్రద్ధ కావాలి, శాస్త్రం మీద శ్రద్ధ, భగవంతుడి మీద శ్రద్ధ, గురువు వాక్యాల మీద శ్రద్ధ ఉండి అప్పుడు మనసుకి ఎప్పుడైతే శాస్త్రం మీద మనకు గౌరవం ఏర్పడుతుందో, భగవద్గీత ఎప్పుడో మా తాతగారు కొన్న పుస్తకం చినిగిపోతూ ఉన్నది, అది ఎప్పుడున్నా ఒక 10 రూపాయలు పెట్టి భగవద్గీత పుస్తకం కొన్నావురా అంటే ఎందుకండి మా తాతగారు చదివింది అప్పుడే అటక మీద అట్టాగే ఉంది అంటాడు. మరి అది ఏమన్నా దాన్ని కొంచెం చదువుతామండి. ఆహా, చాలా మంది అనుకుంటారు భగవద్గీత అంటే ఏదో మన తాతల కాలనాటి పుస్తకం, అది ఎక్కడో అటక మీద ఉంటుంది, అది మా తాత పుస్తకం కాబట్టి ఎక్కడ పారేయలేక అక్కడ ఉంచుతాం. కొంతమంది అది కూడా పారేస్తారు. అలా కాకుండా మనం ధనం వెచ్చించి ఆ పుస్తకాన్ని కొనుక్కోవాలి. ప్రతిసారి వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని కొనుక్కొని పుస్తకాన్ని తెరిచి చదవాలి. 20 రూపాయలు ఉండొచ్చు, 30 రూపాయలు ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 1 కోటి రూపాయలు పెట్టినా కూడా దాని విలువ కట్టలేము భగవద్గీత విలువ, ఆ పుస్తకం విలువ 2 రూపాయలకే దొరుకుతున్నది, 10 రూపాయలకు దొరుకుతుంది, చేతులు ఆడించుకుంటూ వస్తాడు, పుస్తకం కూడా ఉండదు. ఎక్కడన్నా భగవద్గీత ఉపన్యాసాలు జరుగుతున్నాయి అంటే పుస్తకం లేకుండా వెళ్ళిపోతారు. నెల్లూరులో అట్లా చూస్తుంటాను నేను. చాలా మంది మొదటి యజ్ఞం పెట్టినప్పుడు ఎవరి దగ్గర భగవద్గీత గీత జ్ఞాన యజ్ఞం అంటే భగవద్గీత పుస్తకంతో రావచ్చు కదండి, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, 1-2 ముగ్గురు కూడా ఉంటారో ఉండరు. మొదటి సంవత్సరం అందరికి భగవద్గీత సైకిల్ స్టైల్ చేసి పేపర్ ఇచ్చాం, అందరూ తీసుకున్నారు. 2వ సంవత్సరం కూడా చేతులు పుస్తకాలు లేవు, ఎందుకంటే స్వామిని పేపర్ ఇస్తారు కదా అని చెప్పి సరే అని చెప్పి 2వ సారి కూడా పేపర్ ఇచ్చాం. 3వ సారి కూడా ఏం చేసాము, ఎవరు పాపం ఫ్రీగా పుస్తకాలు ఇస్తే అక్కడ పెట్టి అందరు తీసుకున్నారు. నేనేం చేశాను, 4వ సారి పేపర్ ఇవ్వలేదు, పుస్తకం పెట్టలేదు. ఆ 1 సంవత్సరం చెప్పారు, మీరు వచ్చినప్పుడు పుస్తకం తీసుకొని రావాలి, ఇది గీతా జ్ఞాన యజ్ఞం, మీరే కొనుక్కోవాలి, మీరే తీసుకోవాలని చెప్పి అక్కడ కొనుక్కోవడానికి అని చెప్పి విక్రయానికి పెట్టాం. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు సగం మంది పుస్తకం తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు శ్లోకాలు చదవడం అలవాటు చేసుకున్నారు. పోయిన సంవత్సరం అయితే దాదాపు 190 మంది పుస్తకాలు తీసుకున్నారు. అలవాటు, శ్రద్ధ ఎక్కడుంది మనిషికి? శ్రద్ధని ఉత్పత్తి చేసుకోవాలి, అప్పుడు ఆ గురువు చెప్పేది మనకు అర్థమవుతుంది, మనస్సు నిలుస్తుంది పుస్తకంలో. గురోహో ప్రసాదాద్, ప్రసాదం అంటే వారి అనుగ్రహం వల్ల. ఏమిటి వారి అనుగ్రహం? గురు అనుగ్రహం తనకాయ మీద చేయి పెట్టడమా? వారి బోధ ప్రసాదం అంటే ఇక్కడ గుళ్ళో ప్రసాదం ఇస్తారు కదా, ఇప్పుడు మన గురువు గారు ఏం ప్రసాదం ఇస్తున్నారు? ప్రతివారం జ్ఞానమే ప్రసాదం, బోధే ప్రసాదం, అది ప్రసాదం అంటే ఇక్కడ. అందుకని సన్యాసం చూడంగానే ఆయన ఏమి ఇస్తారు అని చెప్పి దగ్గరికి వస్తారు, ఇక్కడ ఏమి ఇవ్వమండి అది తీసుకోవాలి, ఇచ్చే పనే లేదు నాయన, ఏమి ఇస్తామంటే అన్నింటినీ మించిన ప్రసాదం ఈ ప్రసాదం, అమృతం లాంటి బోధ, బ్రహ్మ విద్య, ఆత్మ విద్యనిస్తారు ఇక్కడ. గురు ప్రసాదాదపి తత్వమసీతి వాక్యత, గురువు గారు ఏం ప్రసాదం ఇస్తారట? తత్వమసీ, సత్తు అంటే అది అన్నారు. త్వం నీవు, అసి అయి ఉన్నావు, తత్వమసి అనేటువంటి ప్రసాదాన్ని ఇస్తారు వారు అన్నారు. ఈ ప్రసాదం ఇచ్చేదా అండి? లడ్డులాగా కొంగల్లాగా చేతికి ఇచ్చేదే ప్రసాదం తత్వమసి అనేది? ఏం చేస్తారు మరి, ఎలా ఇస్తారు ఈ ప్రసాదాన్ని? సత్ అంటే ఏం అని చెప్పాలి, త్వం అంటే ఏమిటి అని చెప్పాలి. సత్ అంటే అది, అది అంటే ఏమిటి? ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఏమిటని చెప్పాలి. త్వం అంటే నీవు, నువ్వెవరివి అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ తత్ పరమాత్మ త్వం నీవు అసి ఒకరే అని చెప్పాలి. అర్థమైందా? తత్వమసీతి వాక్యత, వాక్యం అంటే మహావాక్యత, మహావాక్యము ద్వారా ఆ మహావాక్యం చెప్పి ఇప్పుడు రాముల వారు ఆ మహావాక్యం చెప్పబోతున్నారు. ఇక్కడ తత్వమసి మహావాక్యం ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో 9 సార్లు ఉద్దాలకుడు శ్వేతకేతుకు చెప్తాడు, తన కొడుకైన శ్వేతకేతువుకి. తత్వమిసి తత్వమసి తత్వమసి అని చెప్పి అనేక సెక్షన్స్ లో వస్తుంది. ఆ అధ్యాయం చెప్పాలని మీకు ఎప్పుడు వస్తుందో ఆ కాలం తెలియలేదు, ఏ సెంచరీలో వస్తుందో ప్రయత్నం చేస్తాం. అది తత్వమసి మహావాక్యం ఛాందోగ్యోపనిషత్తులో చెప్తున్నారు. అదే ప్రసాదం, గురువు గారు చెప్పే బోధ అన్నారు. విజ్ఞాయ దాన్ని తెలుసుకొని, దాన్ని తెలుసుకొని ఐకాత్మ్యం అథ ఆత్మ జీవయోహో, ఎప్పుడైతే గురువు గారు ఆ పరమాత్ముడు నీవే జీవాత్మ అని చెప్తారో, అది శ్రద్ధతో శుద్ధ మనస్సుతో గురువుకు సేవ చేస్తూ గురువు గారి కనుసన్నంలో ఉంటూ గురువు గారి నీడలో ఉంటూ, అంటే ఏమిటి అర్థం? మనకు బ్రహ్మ విద్య మీద జిజ్ఞాస ఉన్నప్పుడు తెలుస్తుంది, శాస్త్రం మీద జిజ్ఞాస ఉన్నప్పుడు తెలుస్తుంది, ఆ గురువు మీద భక్తి ఉన్నప్పుడు తెలుస్తుంది. అంతవరకు మనకు ఆ విలువ తెలియదు. దాన్ని అంటారే యద్భావం తద్భవతి, మనకి ఎంత విలువ ఎంత భావన ఎంత శ్రద్ధ ఉంటే అంత వస్తుంది మన దగ్గరికి. మనకు శ్రద్ధ భావన లేదనుకోండి అంతే వస్తుంది మన దగ్గరికి. యాదృశీ భావన యస్య సిద్ధిర్ భవతి తాదృశి, ఎవడికి ఎంత భావన ఉన్నదో అంత భావనే వస్తుంది. అందుకని అందరు భిక్ష ఇవ్వాలనే లేదు, ఏదో ఒకటి ఏదో ఒక రూపంగా గురువుకి సేవ చేయడం, మనం గురువుకి అందించడం. అది ఈ దేని కొరకు? ఎన్ని తింటారు గురువు గారు ఇడ్లీ తిన్న మహా తింటే, ఎన్ని వస్త్రాలు కట్టుకుంటారు, ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి గురువు గారికి. ఏదో ఒక అవసరానికి ఉపయోగపడేటట్టుగా నన్ను ఉపయోగించుకుంటే భగవంతుడు అనే ఆ స్థితిలో ఉండాలి మనం. అంతేగాని గురుగారు నాకు ఇది తీసుకురాను ఇది తీసుకురా అని చెప్పే స్థితిలో ఉండకూడదు. కానీ అలా కూడా చెప్పి కూడా చేయించుకుంటాం ఒక్కొక్కసారి, ఎందుకంటే కావాలని అవకాశం ఇస్తారు గురువులు. అది ఆ అవకాశాన్ని మహదవకాశంగా ఉపయోగించుకునేవాడే శిష్యుడు. అందుకని గురు శుశ్రూష అంటే చాలా కష్టం. భక్తి శ్రద్ధ ఉన్నవాడికి అది చాలా తేలిక, అనాయాసంగా చేసేస్తాడు. భక్తి శ్రద్ధ లేని వాడికి కొంతకాలం చేసేస్తాడు, మానేస్తాడు. చేయలేకపోయినా కూడా సైలెంట్ గా మానేస్తాడు. మరి చెప్పుండే మానేయొచ్చు కదా, ఎదురు అది గురుగారు చాలా పని చేయించుకుంటాడు మన చేత, క్లాసుకు పోగొట్టే కదా పని చేయించుకుంటున్నాడు, అందుకని మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు వెళ్తాం. మానేసేవాడు కూడా ఉన్నారు, అందుకని మేమేం చేస్తామంటే చెప్పను కూడా చెప్పకపోవడానికి. వీడు క్లాసుకు వస్తే చాలు, పని వద్దు సేవ వద్దు, వీడి జ్ఞానం రావాలి అని చెప్పి. గురువులందరూ అంతేనండి, వాళ్ళకి కావాలని అడగరు అసలు. యాక్చువల్ గా ఆ గురువులు ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళకి కావాల్సింది చాలా మినిమం, కొంచెమే, ఎంతైనా కావాలి. కనుక మనం చూసే దృక్పథం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. గురువు గారు మనల్ని కరుణించి కరుణకి అవకాశం ఇచ్చారనే దృక్పథంలో శిష్యుడు ఉండాలి. ఈ శిష్యుడు ఇంత కష్టపడి వస్తున్నాడు, ఇంత కష్టపడి చదువుకుంటున్నాడు ఇన్ని సంవత్సరాలుగా, పాపం ఇంత కష్టపడుతున్నాడని చెప్పి వాడి విద్యాదానం చేయాలి గురువు. ఇద్దరికి ఒకరికొకరు అలా ఉంటేనే ఆ విద్య సాధ్యం అవుతుంది, బోధన సాధ్యం అవుతుంది. అందుకని రాముల వారు అవన్నీ డైరెక్ట్ గా చెప్పకుండా శ్రద్ధాన్విత గురు ప్రసాదాత్, అది గురు ప్రసాదం. విజ్ఞాయ ఐకాత్మ్యం, ఎవరు ఆత్మజీవయోహో పరమాత్మ జీవయోహో, పరమాత్ముడు ఆత్మ అంటే పరమాత్మ, జీవ అంటే జీవాత్మ. పరమాత్ముని యొక్క జీవాత్మ యొక్క ఐక్యాన్ని, అక్కడ పరమ ఇక్కడ జీవ ఈ రెండింటిని తీసేసి అక్కడ ఆత్మ ఇక్కడ ఆత్మే కనుక ఈ ఆత్మ ఒక్కటే ఐక్యాత్, ఐక్యం ద్వారా సుఖీ భవేత్, సుఖాన్ని పొందాలి. ఏ లక్ష్మణ, ఒక విద్యార్థి శుద్ధ మనస్కుడై శ్రద్ధాన్వితుడై గురు ప్రసాదం గురు మహావాక్యాన్ని పొందడానికి ప్రయత్నించి తెలుసుకొని ఈ పరమాత్మ ఆ పరమాత్మ ఈ జీవాత్మ ఒక్కటే అని తెలుసుకొని సుఖంని పొందాలి, ఆనందాన్ని పొందాలి, సుఖీ భవేత్. సుఖాన్ని పొందిన తర్వాత ఎట్లా ఉండాలి? ఈ సంసారంలో మేరు పర్వతవత్ స్థిరీభవత్, అంటే మేరు పర్వతంలాగా మేరు ఇవ అప్రకంపన అంటే చెరించకూడదు, ప్రకంపన అంటే చెరించడం, అప్రకంపన అంటే చెరించకుండా ఉండడం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క ఆ జ్ఞాన స్థితి నుంచి చెలించకూడదు. అటువంటి జ్ఞానాన్ని పొందాలి, నిష్ఠని పొందాలి. ఎలా నిలబడాలి? మేరులాగా నిలబడాలి. మేరు పర్వతం చాలా ప్రసిద్ధం, స్థిరంగా ఉంటుంది. మేరు పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, మ్యాగ్నానిమస్ గా ఉంటుంది. జ్ఞాని కూడా అట్లా ఉండాలి. జ్ఞానాన్ని పొందిన తర్వాత శుద్ధ మనస్కుడై శ్రద్ధ కలిగిన వాడై గురువు ద్వారా మహావాక్యాన్ని విని ఆ పరమాత్మను నేను జీవాత్మని ఒక్కటేని తెలుసుకొని ఆనందంగా స్థిరంగా మేరు పర్వతంలాగా అంత గొప్పగా నిలవాలి. హే లక్ష్మణ అంటున్నారు. చాలా చెప్తా బానే ఉంది, అసలు ఈ మహావాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వినాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత శ్లోకం 25. ఇప్పుడు పద్ధతి ఉన్నది దీనికి. ఇంట్లో చదువుకుంటాను అని అనకూడదు, నాకు నేనే చదువుకుంటానండి, మీరు సగం చెప్పారు కదా నాకు అర్థమైపోయిందంటే అలా కాదు. పూర్తిగా వినాలి గురువు దగ్గరే. దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి ఒక మెథడాలజీ ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం చదివిన వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కానీ మనంతట మన పుస్తకాలు చదివినంత మాత్రాన నేను ప్రొఫెసర్నండి, నేను ఫిలాసఫర్నండి, నేను నాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి అనంత మాత్రాన రాదు. గురువు లేకుండా ఎవ్వరికీ రాదు. గుర్తుపెట్టుకోండి, నేను పుస్తకాల్లో చెప్పిందే కదండి అని. అవును, పుస్తకాల్లో చెప్పిందైనా సరే అది ఇక్కడ చెప్తున్నారు చూడండి, అది అర్థం చేసుకునే పద్ధతి గురువు గారి దగ్గరే ఉంటుంది, అక్కి మరెవరి దగ్గర ఉండదు. అది ఎలా అని చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకాన్ని ఇక్కడి నుంచి చదువుతాం.
ఆదౌ పదార్థావగతిర్హి కారణం. వాక్యార్థ విజ్ఞాన విధౌ విధానకః. తత్వం పదార్థౌ పరమాత్మ జీవకౌ. అసీతి చైకాత్మ్యమథాన యోర్భవేత్.
మూడో లైన్ లో పరమాత్మ జీవక అనుంది. అక్కడ సంధి విడమని చదివినప్పుడు జీవకౌ, ఇక్కడ వా దగ్గర ఆ రాసుకోవాలి. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు. జీవక వసీతి అని ఉంది కదా, జీవకౌ అసి ఇతి అసీతి జీవకౌ అసీతి. మొదటి రెండో లైన్ చూడండి. వాక్యార్థ విజ్ఞాన విధౌ విధానత. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని ఎలా తెలుసుకోవాలి తత్వమసి అని మహావాక్యాన్ని అంటే, లక్ష్మణ వాక్యార్థాన్ని తెలుసుకోవాలి. తత్వమసి అనేది ఒక వాక్యం, మహావాక్యం. మహావాక్యం అంటే ఏమిటి చెప్తాను తర్వాత. ఈ మహావాక్యంలో మూడు పదాలు ఉన్నాయి. సత్ ఒక పదం, త్వం ఒక పదం, అసి ఒక పదం. ఈ వాక్యాన్ని తెలుసుకోవాలంటే ముందు పదాన్ని తెలుసుకోవాలి కదా. అందుకే మొదట నేను చెప్తున్నారేంటి, ఆదౌ పదార్థ అవగతి వాక్యార్థ విజ్ఞాన కారణం. పదాలను తెలుసుకోవడం వల్ల వాక్యాలను తెలుసుకుంటాం. ఆదౌ అంటే మొదట్లో, ముందుగా. ముందుగా ఏం చేయాలి? పదార్థ అవగతి. అవగతి అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకోవాలి? పదార్థం. పదార్థం అంటే మన తెలుగులో చెప్పే పదార్థం కాదు. ఇవన్నీ పదార్థాలన్నీ బాగున్నాయండి అని అంటాడు. అంటే తినే పదార్థాలు, తిండి పదార్థాలు అవి కాదు నాయన. పద అర్థం. తత్ అనేది ఒక పదం, త్వం అనేది ఒక పదం, అసి అనేది ఒక పదం. మూడు పదాలకి అర్థం తెలుసుకోవాలి. పదాలకు అర్థం తెలియకుండా వాక్య అర్థం తెలుస్తుందా? సెంటెన్స్ మీనింగ్. రామ, రాముడు గుడికి వెళ్ళాడు. గుడి అంటే ఏమిటో తెలియాలి మనకు. గుడి అంటే బడి కాదు, బడి అంటే గుడి కాదని తెలియాలి. వెళ్ళాడు అంటే ఏమిటి తెలియాలి. రాముడు అంటే తెలియాలి. రాముడు అనేది కర్త, వెళ్ళాడు అనేది క్రియ, గుడికి అనేది కర్మ. కనుక కర్త కర్మ క్రియలు తెలియాలి మొదట. ఈ పదం పదం ఏమిటని తెలుసుకోవాలి. గుడికి వెళ్ళాడు రాముడు అనం కదా, రాముడు గుడికి వెళ్ళాడు అంటాం. ఒక పదానికి దాని యొక్క అరేంజ్మెంట్ పద్ధతిలో ఉంటుంది, ఆ పద్ధతిగా తెలుసుకోవాలి మనం. అందుకని సత్తు అంటే ఏంటి తెలుసుకో ముందు. అది తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ పరమాత్ముడు అంటే ఎవరని తెలుసుకోవడానికి. తర్వాత తొమ్మి అంటే ఏమిటి, నువ్వు ఏమిటనే పదాన్ని తెలుసుకో. ఎక్కడ చెప్పారు తొమ్మి గురించి కృష్ణ పరమాత్మ? భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పాడు తొంపద విచారం. సత్పద విచారం ఎక్కడ చెప్పాడు? 7వ అధ్యాయం, 9వ అధ్యాయం, 13వ అధ్యాయంలో చెప్పాడు. కనుక ఆ పదాన్ని విడివిడిగా తెలుసుకోవాలి. వంట చేసేటప్పుడు మీరు అన్ని ఒకేసారి వేసిస్తారు, అన్ని వేరు కదా. అన్ని పదార్థాలు వాటి వాటికి అన్ని తెచ్చి పెడతారు ముందు, పెట్టి తర్వాతే ఐక్యం కదా. ఇప్పుడు ఏం పెడుతున్నాను, కొంతమంది ఒకటేమో ఒకటేస్తుంటారు, అంటే పంచదార ఉప్పు రెండు ఒకే రకంగా కనపడతాయి. కనుక పదార్థాలు వేసేటప్పుడు ఏ పదార్థం ఎందులో వేయాలని చెప్పి జ్ఞానం ఉండాలి. అది వేసేటప్పుడు ఒకే రకంగా ఉంటాయి కొన్ని కొన్ని పదార్థాలు. అవి మీకు వంట చేసే వాళ్ళకి బాగా తెలుస్తాయి, నాకు తెలియవు. 2 సార్లు వేసాను అనుకోండి, ఇది అయిపోయి అది వేసానండి, అది అయిపోయింది. అన్ని తిరుమల డబ్బాలు అన్ని రౌండ్ గా ఉంటాయి ఒకే చోట. ఇదేదో మాట్లాడదు, ఫోన్ లో మాట్లాడదా, బాత్రూమ్ లో కూడా షేవింగ్ దేని పేస్ట్ ఒకే రకంగా ఉంటాయి. షేవింగ్ బ్రష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లా చేయకూడదు కదా. అందుకని ఆ వస్తువుని దాని దానికి ఉపయోగించాలి. అన్నట్టుగానే సత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, తొమ్మ తెలుసుకోవాలి, అతి అంటే ఏం తెలుసుకోవాలి. పదాలు తెలుసుకున్న తర్వాతే ఈ పదాల కలయిక వాక్యంగా మనకు తెలుస్తుంది. అందుకని ఆదౌ పద అర్థ అవగతి అన్నారు. పదం యొక్క అర్థాన్ని తెలుసుకో. అర్థాన్ని తెలుసుకోకుండా పరమాత్మ దట్ అది అన్నాడు. అది అంటే ఏమిటి, రోడ్డు మీద ఎన్నో పోతున్నాయి కుక్కలు, అన్ని పిల్లులు నదులు అన్ని పోతూ ఉన్నాయి కదా, అన్ని పడుతున్నాయి. అది అంటే ఏది, అది అంటే ఏదండి? అది అంటే నువ్వు చూసేవన్నీ కాదు నాయన, ఆ పరమాత్మ అని అర్థం. అది అంటే నువ్వు అన్నావు. నువ్వు అంటే ఎవరు? ఇక్కడ తొమ్ము అంటే నువ్వు, సర్వనామాలు ఇవన్నీ ప్రొనౌన్స్. నువ్వు అంటే ఎవరు? నువ్వు అంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అని చెప్పబోతున్నారు అవన్నీ. కనుక నువ్వనే తెలుసుకోవాలి. ఐక్యం అంటే ఏమిటని తెలుసుకోవాలి. ఐక్యం అంటే ఏమిటంటే ఆయన ఈయన ఇద్దరు అట్లా చిన్నగా దగ్గర దగ్గరికి వస్తారా అన్నాడు, అది తెలుసుకోవాలి. నువ్వు కొంచెం 10 అడుగులై ఆయన 20 అడుగులు వేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇట్లాగే నువ్వు 2 అడుగులు వేసావంటే ఆయన 10 అడుగులు వేస్తాడట. ఆయన 10 అడుగులు వేయడం ఏంటంటే ఆయన అంతటా ఉన్నాడు, ఆయన ఎందుకు అడుగులు వేయటం? బుద్ధి చూడండి ఎక్కడ ఆలోచిస్తున్నాను. పరమాత్ముడు అంతటా ఉన్నాడా లేదా? ఆయన దిగొస్తాడట అప్పుడప్పుడు. నేను వాడతావా మాట, అది నిజం కాదు. ఆయన దిగి రావడం అంటూ ఏమి లేదు. ఇక్కడ లేకపోతే కదా ఆయన దిగి రావడానికి. సినిమాను చూపిస్తాడు, ఈ భక్తుడు పాడుతూ ఉంటే ఆయన దిగొస్తూ ఉంటాడు మ్యూజిక్ తో. అది చూసి మనం ఏమనుకుంటాం, పురాణాలు సినిమాలు చూసి ఆ దేవుడు పుష్పక విమానంలో వస్తూ ఉన్నట్ట, ఈ తుకారం పాడుతూ ఉంటే ఈయన అట్లాగే పుకారం కూర్చోబెట్టుకున్నట్ట వెళ్ళాట. అప్పుడు వీడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు, నా కోసం పుష్పక విమానం వస్తుందని. ఆలోచించకపోతే ఏం పనిచేస్తా? అంతటా ఉండే పాండురంగడు, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. వినండి, అక్కడ ఉండే పాండురంగుడు ఎక్కడ? పండరీపురంలో. ఆయన అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ కూడా ఉన్నాడు. కనుక ఏం చేద్దాం, మనం పండరీపురం వెళ్ళొద్దని కదా చెప్పాలి. పదండి పదండి పోదాం పండరీపురం అంటే అక్కడ ఉండే పాండురంగుడు అర్థం కాలేదు, ఇక్కడ ఉన్నాడు అనేది అర్థం కాలేదు, పదండి పదండి అర్థం కాలేదు, ఆ పదం అర్థం కాలేదు, ఈ పదం అర్థం కాలేదు, 3వ పదం అర్థం కాలేదు. ఇంకేమిటో నీకు అర్థం అయ్యేదంటే జాలర వాయిస్తూ ఉంటాడు సంవత్సరాల తరబడి. ఏం చెప్తాం మనుషులకి, అదే విట్రా అంటే వినరా అంటే ఇవన్నీ ఎందుకండి, ఇవన్నీ ఎవరికి అర్థమైతే అన్నారు. అందుకని కనీస విద్య కావాలి మనిషికి. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. విద్య లేని వాడికి బ్రహ్మ విద్య రాదు, పామరుడికి బ్రహ్మ విద్య రాదు, గుర్తుపెట్టుకోండి. విద్య లేని వాడికి, పామరుడికి, అక్షర జ్ఞానం లేని వాడికి బ్రహ్మ జ్ఞానం కలగడం అసాధ్యం. ఒకవేళ ఎప్పుడైనా కలిగింది అంటే వాడు యోగ భ్రష్టుడై ఉండాలి, పూర్వజన్మలో చదివి ఈ జన్మలో చిన్నప్పుడే జ్ఞానాన్ని పొందితే తప్ప విద్య లేని వాడు వింత పశు అన్నది అందుకే కారణం. కనీస విద్య కావాలి. అందుకని చాలా మంది క్లాసుకు వచ్చినా కూడా అర్థం కాదు, ఎందుకంటే కనీస విద్య లేకపోవడం వల్ల, సంస్కారం లేకపోవడం వల్ల. సంస్కారం అంటే శ్రద్ధ. ఒకసారి అర్థం కాకపోయినా పర్వాలేదు, వింటూ ఉంటాను అదే అర్థం అవుతుంది అని చెప్పి కూర్చున్నాడా, ఆహా అదంతా మనకేం అర్థం కాదులేండి, వెళ్ళిపోతాడు. శ్రద్ధ కూడా లేదు కనీసం. కనుక పుట్టేటప్పుడు మనంతా ఇంటెలిజెంట్గా ఏం పుట్టక్కర్లేదు, వినంగా 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 అదే అర్థం అవుతుంది. మొదట అన్ని కష్టంగానే ఉంటాయి. కనుక తత్వ తెలుసుకొని, త్వం తెలుసుకొని, పద జ్ఞానం వచ్చినప్పుడు అవగతి, అదే కారణం. దేనికి? వాక్యార్థ విజ్ఞానం, వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి అదే మనకు ఉపయోగపడుతుంది. విధానత అన్నారు, గురువు గారు చెప్పే పద్ధతిలో తెలుసుకోవాలి. విధానత అంటే దానికి పంచకోశ ప్రక్రియ ఉంది, అవస్థాత్రయ వివేకం ఉంది, శరీరత్రయం వివేక, ఇవన్నీ చెయ్యాలి. రకరకాల పద్ధతులు చెప్తారన్నమాట, తటస్థ లక్షణం, స్వరూప లక్షణం, ఇవన్నీ పద్ధతి చెప్పుకుంటూ పోతారు. అదే చెప్పబోతున్నారు ఆ విధానం ఏమిటని కూడా రాముల వారు. జహల్ అజహల్ లక్షణ, లక్షణావృత్తి, లక్ష్యార్థం, వాచ్యార్థం వదిలిపెట్టు, ఇది విధానం. అంటే వినవలసిన విధంగా వినాలి, గురువు గారు కూడా చెప్పే విధంగా చెప్పాలి. వీళ్ళందరికీ ఏం అర్థం కాదు, ఏముంది కథలాగా చెప్పుకుంటూ పోతామంటే అది వేదాంతం క్లాసు కాదు కదా. కనుక అది వినే విధంగా వినాలి. విధానత తర్వాత తత్వం పదార్థౌ పరమాత్మ జీవకౌ. ఈ తత్వం పదార్థం అనేటువంటిది ఏమిటి అన్నారు. అదేం లేదు నాయన, తత్ అనేది పరమాత్మ, త్వం అనేది జీవాత్మ, తత్వం పదార్థౌ. తత్వం పదార్థౌ తత్ త్వం అనే ఈ పదాలు, వీటి అర్థం ఏమిట లక్ష్మణ? తత్ అంటే పరమాత్మ అనే అర్థం, త్వం అంటే జీవాత్మ, జీవాత్మకౌ అన్నాడు. పరమాత్మ జీవాత్మకౌ, చూడండి మహావాక్యం ఇక్కడే. తత్వం పదార్థం తత్వత్వం అనే పదాల యొక్క అర్థం ఏమిటో తెలుసా లక్ష్మణ? పరమాత్మ జీవాత్మకౌ. తత్ అనేది పరమాత్మ, త్వం అనేది జీవాత్మ, దేర్ఫోర్. తర్వాత ఏమిటి? అసి ఇతి, ఆ పరమాత్మే ఈ జీవాత్మ, ఈ జీవాత్మే ఆ పరమాత్మ. అసి ఒక్కటే, ఒక్కరే. అసి అంటే ఒక్కరే, సమానం అని అర్థం. అసి అంటే ఏమిటి? అదే నీవు అయి ఉన్నావు, అదే నీవు, నువ్వే అది అన్నారు. ఏ ఐకాత్యం అత అనయోహో భవేత్. అసి అంటే ఏమిటి చెప్తున్నారు, అనయోహో జీవాత్మ పరమాత్మనోహో. అనయోహ అంటే పరమాత్మ యొక్క జీవాత్మ యొక్క ఐకాత్యం, ఏకత, ఒకే రకంగా ఉండడం, సమానం. అసి అనే దానికి అర్థం చెప్పారు. తత్కి పరమాత్మని చెప్పారు, త్వమ్ముకేమో జీవాత్మని చెప్పారు. అసి అంటే ఆ పరమాత్మ జీవాత్మ ఒక్కటే అని అర్థం. అనయోహో ఐక్యతాం, ఒక్కటే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం.